పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దోస్తారే ఇహ సంసారే బహు భజ గోవిందం గోవిందం భజ మూఢమర్తే అర్థమనర్థం ఆవయ నిత్యం నాస్తి తత సుకలేశ సత్యం ఉత్రాదపి అన వాజాం భీతిహి సర్వత్రైష విహితారీతిహి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గురు చరణాంబుజ నిర్భర భక్తః సంసార దచిరాద్భవమూర్తః గురు చరణాంబుజ నిర్భర భక్తః సంసార దచిరాద్భవమూర్తః సేంద్రియ మానస నియమ నిజ హృదయస్థం దేవం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ
శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఎలవేర్పులైన శ్రీమతి సుబ్బాయమ్మ సూర్యనారాయణ దంపతుల దివ్య ఆశీస్సులతో గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు బాల. త్రిభాషా సహస్రావధాని అభినవసుక ఆంధ్ర మురారి బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారిని వేది మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. జిఎస్వి ప్రసాద్ గారిని గురువుగారిని పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాము.
గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
ముందుగా ప్రార్థన.
దేవుని కనుగొనవే మనస దేవుని కనుగొనవే మనస ఇహములు తొలగునులే మనస భజనలు సేయగ దేవచస నిజమును పలుకుమిదేవచస దేవుని కనుగొనవే మనస సకలము నారాయణుడని నమ్మవే సకలము నారాయణుడని నమ్మవే సర్వ జీవాళినొక్కటయనవే సకలము నారాయణుడని నమ్మవే సర్వ జీవాళినొక్కటయనవే మానవ సేవయే మాధవ సేవని మానవ సేవయే మాధవ సేవని జనహిత కార్యములను సేయగదే మానవ సేవయే మాధవ సేవని
జనహిత కార్యములను సేయగదే దేవుని కనుగొనవే మనస. ఇహలోక సుఖము సున్నయ సుమ్ము, ఇహలోక సుఖము సున్నయ సుమ్ము, పరమశివుడే కడు సత్యమునమ్ము. ఇహలోక సుఖము సున్నయ సుమ్ము, పరమశివుడే కడు సత్యమునమ్ము. మాయామయమగు దృశ్యమునమ్మక, మాయామయమగు దృశ్యమునమ్మక, ఓంకారమయుని చూడగదే. మాయామయమగు దృశ్యమునమ్మక, ఓంకారమయుని చూడగదే. దేవుని కనుగొనవే మనస, ఇహములు తొలగునులే మనస. భజనలు సేయగదే వచస, నిజమును పలుకుమిదే వచస. దేవుని కనుగొనవే మనస.
జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత భజగోవింద స్తోత్రం మొదటి రోజు ప్రవచనముకు స్వాగతం. బ్రహ్మశ్రీ పద్మాకర్ గారి గురించి మేము మీకు ప్రత్యేకంగా తెలియజేయని అవసరం లేదు. మా ఉండ్రాజవరం ప్రవచనములకు గురువుగారి సుందరకాండతో ప్రారంభమయ్యాయి. దేశ విదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన మా ఉండ్రాజవరం మహాభారతాన్ని కూడా గురువుగారే ఆదిపర్వంతో ప్రారంభించారు. వీరికి మేము సర్వదా కృతజ్ఞులు. వీరు మమ్మల్ని అష్టాదశ పురాణాలను సమాజానికి అందించాలని దీవించేవారు. వేదిక ఊరు మారిన మా సంకల్పం మాత్రం అదేనని తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రయత్నానికి గురువుగారి సహకారం మాకు పూర్తిగా ఉంటుందని తెలుసు. వీరు శంకర విజయం వేదాంత డిండిమముల ప్రవచనములతో ఈ శంకర వాంగ్మయ లహరికి మంచి ప్రారంభం కలిగింది. ఇప్పుడు భజగోవిందం స్తోత్రంతో మరింత ఉన్నత స్థాయికి ఈ ప్రవచన పరంపరం చేరుతుందనడంలో మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న టీసీఎన్ ఛానల్ వరకు మా కృతజ్ఞతలు. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నవాళ్ళు గోల్డ్ స్టార్ టీవీ అనే యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటే మీ ఫోన్లో మీరు ఎక్కడ ఉన్నా ఈ ప్రోగ్రామ్ని చూడగలరు. ఈ వేదికను ఉపయోగించుకున్నటకు మాకు అనుమతి ఇచ్చిన డాక్టర్ రామ్ బ్రహ్మం గారికి, శ్రీ మల్లిన రామచంద్రరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. వారి గాత్రంతో మనలను అలరింపచేస్తున్న శ్రీమతి లావణ్య రమగారులకు మా అభినందనలు. ఈ కార్యక్రమానికి వారి రాకతో ప్రత్యక్షంగాను టీసీఎన్ ఛానల్లో చూస్తూ పరోక్షంగాను మమ్మల్ని ప్రోత్సహిస్తున్న భక్త మహాశైలకు మా నమస్సులు. ఇంతటితో నా పరిచయవాక్యాలు ముగిస్తూ గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రుతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.
మీరు కూడా నాతో పాటు ఒకసారి మళ్ళీ చెప్పండి. శ్రుతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. నమామి, నమస్కరిస్తున్నాను. ఇంతకీ ఎవరికి నమస్కారం చేస్తున్నాం? లోకశంకరుడి గురించి నమస్కరిస్తున్నాం. శం అంటే సుఖం లేక ఆనందం. శంకరః అంటే సుఖమిచ్చువాడు, ఆనందమిచ్చువాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనను చూచినా ఆయన మాటలు విన్నా లోకంలో ఉన్న అందరికీ సుఖం కలుగుతుంది. కొంతమంది మాటలు కొంతమందికే ఇష్టం అవుతాయి, కొందరికి కష్టం కలిగిస్తాయి. మీ అందరూ రోజు గోవుని పూజిస్తున్నారనుకుందాం. రేపొద్దున ఏ నాస్తికుడో వచ్చి, పురాణాల మీద నమ్మకం లేనటువంటి ఒక కమ్యూనిస్ట్ వచ్చి
గోవు అంటే ఉట్టి పశువు, పూజించవద్దు అంటే మీకు ఎంత బాధ కలుగుతుంది? ఎందుకంటే గోవుని మీరు దేవత కింద పూజిస్తున్నారు గనక. మనం పూజించే వస్తువుని ఇతరులు తిడితే మనకి బాధ కలుగుతుంది. మనకి బాధ కలిగించే వస్తువుని వాడు ఎక్కువ పూజ చేసినా అది మనకి బాధే కలిగిస్తుంది. ఇలాంటి బాధ కలిగించేవాడు శంకరుడు కాలేడు. అందున కొద్దిమందికి మాత్రమే శంకరుడే, ఇతరులకు శంకరుడు కాకపోతే వాడు లోక శంకరుడు కాలేడు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమి చెప్పినా అందరికీ ఆనందమే కలుగుతుంది. ప్రపంచంలో ప్రతి ప్రాణి ఆయన బోధల వల్ల సుఖం శాంతి పొందుతాయి. అందుకే ఆయనకి లోకశంకరుడు అని పేరు. అంటే లోకమునకు సుఖమును కలిగించువాడు. అటువంటి వాడి గురించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఎవరంటే మన శంకరుడు. శంకర అనే నామం కలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన లోకానికి సుఖం కలిగిస్తాడు. లోకానికి సుఖం కలిగిస్తున్నాడు గనుక ఆయన గురించి నమస్కరిస్తున్నాం. లోకానికి సుఖం కలిగించాలంటే ఆయనకి కొన్ని శక్తులు ఉండాలి. ఏముండాలి అది? ముందు శృతిని నమ్మాలి, వేదం మీద పట్టు ఉండాలి. వేదములు బాగా చదువుకుని దాని అర్థం తెలుసుకున్నవాడు అయి ఉండాలి. వేదములు చదివినంత మాత్రం చేత దానికి అర్థం తెలియాలని లేదు కదా. చాలామంది వేదం ఏదో టేప్ రికార్డర్ వల్లి వేసినట్టు వేస్తారు, దాని అర్థం ఏమిటంటే వాడికి తెలియకపోవచ్చు. కానీ ఆయన వేదము చదివాడు, చదివిన దానికి భాష్యం చెబుతాడు. మళ్ళీ వేదాంతములు కూడా ఉన్నాయి, వాటిని చదివాడు, వాటికి భాష్యము చెప్పగలడు. వేదములు స్మృతులే కాకుండా పురాణముల మీద పట్టు లేనివాడు ఎంత గొప్పవాడైనా వాడు వ్యర్థజీవి అవుతాడట. అందుకే అన్నిటికంటే ముందు పురాణముల మీద పట్టు ఉండాలి అని పూర్వకాలంలో వ్యాసుడు చెప్పాడు. ఇంతెందుకు బ్రహ్మపురాణం ఏమి చెబుతోందంటే, ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణాస్మృతం అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిశ్రుతాః. బ్రహ్మదేవుడు పుట్టి పుట్టగానే ముందు వేదములనే బయటికి తీసుకొచ్చాడా లేక పురాణములను తీసుకొచ్చాడా? పురాణములు విన్నాడా వేదములు విన్నాడా అని ఒక మీమాంస బ్రహ్మగారి చుట్టూ ఉన్న వాళ్ళకు వచ్చింది. అప్పుడు బ్రహ్మగారు స్వయంగా చెప్పాడు, బ్రహ్మపురాణంలో ఉన్న శ్లోకం ఇప్పుడే చెప్పిందనమాట. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణాస్మృతం. బ్రహ్మగారు శాస్త్రాలన్నిటిల్లోకి ముందుగా పురాణమునే స్మరించాడు. అంటే ఆయన విన్నది ముందు పురాణమే. కానీ పురాణం విన్నప్పటికీ నోట్లోంచి మాత్రం వేదాలు బయటకు వచ్చాయి. అందువల్ల నోటిలోంచి ఏది ముందు వచ్చిందో దానికి విలువ ఎక్కువ పెరిగింది. ఈ మాట నేనంటే మీరు నమ్మక్కర్లా. వ్యాసుడు బ్రహ్మపురాణంలో రాసిన శ్లోకం. ఇంచుమించుగా గీతా ప్రెస్ వాళ్ళు ఈ మధ్యకాలంలో అన్ని పురాణాలు వేశారు. ఆ పురాణాల్లో పీటికి చదివినా చాలు కనీసం. అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిశ్రుతాః. బ్రహ్మగారి నాలుగు ముఖాల్లోంచి వేదములు ముందు బయటకు వచ్చాయి. కానీ వినడం మాత్రం ఆయన పురాణములే విన్నాడు. అందువల్ల వేదములతో పాటు పురాణములను కూడా కంఠస్థం చేసి అందులో ఉన్న విషయములు లోకానికి అందించని వాడు ఎప్పటికీ లోకశంకరుడు కాలేడు. కాబట్టి లోకశంకరుడు కావాలంటే శృతుల మీద, స్మృతుల మీద, పురాణముల మీద పూర్తిగా పట్టుండాలి. అవి పూర్తిగా చదువుకుని అర్థం చేసుకుని ఇతరులకు స్పష్టంగా తేలికగా చెప్పగలిగేవాడై ఉండాలి. ఈ మూడు ఉన్నవాడు ఆయన. అందుకే ఈ మూడింటికి ఆయన ఆలయం. ఆలయం అంటే ఇల్లు. ఆయన మూడింటికి ఇల్లట. అనగా ఆయనలో వేదములు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణములు ఉన్నాయి. పురాణములు పుస్తకాల్లో ఉంటే పెద్ద గొప్ప ఉపయోగం ఉంది, మస్తకంలో ఉన్నాయి ఆయనకి. అటువంటి వాణ్ణి మాత్రమే వీటన్నిటికీ ఆలయుడు, నిలయుడు, నివాసుడు అని పిలుస్తాం. ఆ మహాత్ముని దగ్గర అన్ని మస్తిష్కంలో ఉండేవి. అసలు పూర్వం పుస్తకాలు ఎక్కడున్నాయండి? వాళ్ళంటే పుస్తకాలు ప్రింటింగ్ వచ్చాయి, కానీ ఏవో తాళపత్రాల మీద కొందరు లిఖించేవారు, కానీ ఎక్కువ మంది కంఠస్థం చేసేవారు. గురువులు చెబుతూ ఉంటే విని అప్పగించేవారు. ఇవాళ మన బుర్రలు తేడా వచ్చి కంప్యూటర్ల మీద ఆధారపడిపోయాం మనం. కానీ ఆనాడు బుర్రే కంప్యూటరు. ఇవన్నీ ఆయనకి బుర్రలో పిలిస్తే పలికేవి. కేవలం ఇవన్నీ ఆయనలో ఉంటే ఉపయోగం ఉంది? ఒకడు బాగా చదువుకున్నాడండి, అయినా వాడు లోకానికి సుఖం కలిగించలేడు. ఎప్పుడు అంటే వాడిలో జాలి లేకపోతే. జాలి లేని వాడి దగ్గర ఎన్నుంటే ఉపయోగం ఉంది? అన్నిటికంటే కరుణ చాలా గొప్పది. ఇక్కడే ఒక విషయం చెప్పాలి మీకు, అది తెలిస్తే కానీ మనకి శంకరాచార్యుడి గురించి ఎందుకు తెలుసుకోవాలో తెలియదు, ఆయన రాసిన వాటిని ఎందుకు చదవాలో తెలియదు. కరుణ దయ అని రెండు పదాలు ఉన్నాయి సంస్కృతంలో. దయకి కరుణకి పెద్ద తేడా ఏముంది? చాలామంది వాడు దయ చూపించాడని లేక కరుణ చూపించాడని అంటున్నారుగా, కానీ దయాసముద్రుడికి కరుణాసముద్రుడికి చాలా తేడా ఉన్నది. ఈ అమ్మాయి బాగా పరిచయం మీ అందరికీ, అవునా? మీ పక్కనే కూర్చుంటుంది, మీ స్నేహితురాలు, లేదా మీలో కొంతమందికి చుట్టం. ఈ అమ్మాయికి దాహం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతే అయ్యో అయ్యో మనతో పాటు కలిసి పనిచేస్తోంది కాబట్టి ఈ అమ్మాయికి మంచినీళ్ళు ఇద్దాం అని అమ్మాయి మీద జాలితో ముక్కు ముఖము తెలుసు కనుక, మన స్నేహితురాలు కనుక లేక చుట్టం కనుక ప్రేమ చూపించి మంచినీళ్ళు ఇచ్చి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెడితే దానికి దయా అని పేరు. తెలుసున్న వాళ్ళ మీద చూపించే జాలికి ఏమని పేరు? దయ. కానీ కరుణ అలా కాదు, వాడు ఎవడో తెలియకపోయినా వాడి మీద జాలి చూపిస్తే కరుణ అంటారు. ఎవడో వాడెవడో మనకు ముక్కు ముఖం తెలియదు, రోడ్డు మీద వెడుతున్నాడు, హఠాత్తుగా బైక్ మించి కింద పడ్డాడు, నడ్డి విరిగింది, దాంతో వాడు చావు బతుకుల మధ్యలో ఉంటే వాడెవడో మనకి తెలియకపోయినా సాటి ప్రాణి అని ప్రేమించి వాడిని తీసుకెళ్ళి ఆసుపత్రికి చూపించి డాక్టర్ గారికి చూపించి మందు వేయించి రక్షించి వాడి ఇంటికి తీసుకెళ్ళామంటే దానికి కరుణ అని పేరు. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి? తెలుసున్న వాళ్ళ మీద చూపించే జాలి దయ. అసలు ఎవడో తెలియకపోయినా పరిచయం లేకపోయినా ఆ వ్యక్తి మీద చూపించేటటువంటి జాలికి కరుణ అని పేరు. శంకరాచార్యుడు కరుణాలయం అని పిలువబడ్డాడు, అంటే అందరినీ ప్రేమిస్తాడు. ఆయనకి కులం లేదు, జాతి లేదు, మతం లేదు, వివక్ష లేదు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి పరబ్రహ్మస్వరూపమే. చీమని దోమని కూడా చంపడానికి ఇష్టపడ్డాయన. అత్యావశ్యక స్థితిలో ఇంకొక కొంతమందిని రక్షించడానికి తప్ప ఇంక ఏ ప్రాణి ప్రాణము తీయడాయన. అంతటి మహాత్ముడు గనక ఆయన కరుణాలయుడు, కరుణకు నిలయుడు అని పిలువబడ్డాడు. ఇప్పుడు ఆయనలో ఏమేమి ఉన్నాయో మళ్ళీ వెనక్కొచ్చి తెలుసుకుందాం. పురాణములు, వేదములు, ఉపనిషత్తులు ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయనలో కరుణ ఉన్నది, అందువల్లే ఆయన లోకానికి శంకరుడయ్యాడు, సుఖమునివ్వగలిగాడు, శాంతి ఇవ్వగలిగాడు. అటువంటి వాడు ఎవడై ఉంటాడు ఈ లోకంలో? ఒక్క భగవంతుడు తప్ప మామూలు వాడు అలాంటి వాడు అవ్వలేడు. సామాన్య మానవుడిలో ఇన్ని లక్షణాలు ఉంటాయా? సమస్త పురాణేతిహాసాలు, శాస్త్రాలు, శృతులు కంఠస్థం చెయ్యటం అంటే మాటలు కాదు. ముక్కు ముఖం తెలియని వాడిని ప్రేమించాలంటే అది అంత తేలిక కాదు. ప్రతి ప్రాణికి సుఖం ఇవ్వాలంటే అది ఇంకా కష్టం. ఇవన్నీ ఉన్నవాడు సాక్షాత్ భగవంతుడు అని పిలువబడతాడు. అది మీలో ఉంటే మీరు కూడా భగవంతుడు అవుతారు. అందుకే ఆయనకి భగవత్పాదుడని పేరు. అటువంటి భగవత్పాదుడైన శంకరుని గురించి నమస్కరిస్తున్నాం అని ఈ శ్లోకాన్ని ఆయన శిష్యులు రాశారు. ఇన్ని లక్షణములు నిజంగా ఆయనలో ఉన్నాయా లేక శిష్యులు కేవలం గురుభక్తితో రాశారా? శిష్యులకి గురువు అంటే భక్తి కనుక మా గురువు గారు దేవుడు దేవుడు అనొచ్చు. అంత మాత్రం చేత ఆ వ్యక్తి నిజంగా దేవుడు అవుతాడా అంటే అయి తీరతాడు. ఆయన బ్రతికింది కేవలం 32 సంవత్సరాలు. నిజం చెప్పాలంటే మీలో కొంతమంది ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి సర్వీస్ ఉంది, తెలుగు పండిట్గా జాయిన్ అయిన ఆయన అడగండి, ఆయన సర్వీస్ 40 ఏళ్ళు, పెన్షన్ ఇంకో 40 ఏళ్ళు తీసుకుంటారు. అంటే ఆయన పెన్షన్ సర్వీస్ అంత కూడా లేదు లేదని చెప్పాలంటే శంకరుడి యొక్క ఆయువు. అసలు 32 ఏళ్ల వయసులో ఏం చేయగలమండి మనం? గట్టిగా ఆలోచిస్తే ఎన్నేళ్ళు మనం కష్టపడితే ఎన్నాళ్ళు తిరిగితే అంతో ఎంతో పేరు వస్తుంది. అటువంటిది కేవలం 32 సంవత్సరాలే జీవించి మన మధ్యలో వెళ్ళిపోయిన ఒక మహాత్ముడు ఈ కాస్త కాలంలో తూర్పు నుంచి పడమర చివర దాకా, దక్షిణం నుంచి ఉత్తరం చివర దాకా 4 దిక్కులు తిరిగాడు. ఆయన కాలినడకన తిరిగాడు. ఆయన విమానాల్లో తిరగలేదు, కారుల్లో తిరగలేదు, రైళ్ళెక్కి తిరగలేదు, కేవలం పాదయాత్రతో తిరిగాడు. ఒకసారి కాదు 2-3 సార్లు తిరిగాడు. యావత్ ప్రపంచం పాదయాత్ర చేసి తద్వారా లోకంలో ప్రతి ప్రాణిని అనుగ్రహించాడు. అసలు ఆయన ముట్టుకొని కోణం అంటూ లేదా అన్నట్టు అనిపించాడు. ఆయన ఇంత దేశం తిరిగాడు. దేశం తిరగడం అంటే ఇవాళ ముష్టాళ్ళు కూడా తిరుగుతున్నారు రైలు ఎక్కి, అలా తిరగలేదు. ఆయన తిరిగిన చోటల్లా ఏదో ఒక గొప్ప పని చేశాడు. ఆయన జగన్నాథపురి వెళ్ళాడు, తూర్పు వైపుకి వెళ్ళి పూర్వామ్నాయ శంకరపీఠం స్థాపించాడు. తూర్పు దిక్కులో ఒక శంకరపీఠం ఉన్నది. తూర్పుని సంస్కృతంలో పూర్వ అంటారు, ఆమ్నాయం అంటే వేదం, పూర్వామ్నాయం శంకర మఠము అంటే తూర్పు దిక్కున ఉన్న వేద ప్రమాణముతో కూడిన ఒకనొక మఠం అక్కడ ఏర్పాటు చేశాడు. దక్షిణం వైపు శృంగపురి ఋష్యశృంగుడు అని ఒక మహర్షి ఉండేవాడు అక్కడ. ఋష్యశృంగపురే ఇవాళ శృంగేరి అంటున్నాం. ఈ శృంగేరిలో దక్షిణామ్మనాయ శంకర మఠం ఏర్పాటు చేశాడు. మళ్ళీ ఇక్కడి నుంచి పశ్చిమం వెళ్ళాడు ద్వారకానగరం. ద్వారకలో పశ్చిమామ్మనాయ శంకర మఠం ఏర్పాటు చేశాడు. లాస్ట్ అండ్ ఫైనల్గా చిట్ట చివరిగా ఉత్తరం వైపు వెళ్ళి బదరీకి కొద్దిగా ముందు జోషిల్ మఠం అని ఒకటి ఉంటుంది. ఈ జోషిల్ మఠం తర్వాతే బదరీకి వెడతాం మనం. అక్కడ నిరంతరం మంచుతో ప్రాంతమంతా చల్లబడిపోయి ఉంటుంది. -డిగ్రీలతో ఉండే ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి ఉత్తరామ్మనాయ శంకర మఠ స్థాపన చేశాడు. అంటే నాలుగు దిక్కుల్లోనూ నాలుగు శంకరపీఠాలు, నాలుగు వేదములకు సంబంధించిన పీఠములు ఏర్పాటు చేశాడు. ఈ నాలుగింటిల్లోనూ తన శిష్యులు నలుగురిని ఉత్తర పీఠాధికారులు చేశాడు. పని పీఠాలు స్థాపన చేయటం ఎంత అయిపోయిందా? ఇటువైపు మొదలుపెట్టు కాలడిలో పుట్టిన ఆయన కేరళలో మొదలుపెట్టి ఇంచుమించుగా ప్రతి క్షేత్రము చూశాడు. కామాక్షీదేవిని అక్కడ యంత్రం వేసి జగన్మాతగా తీర్చిదిద్దాడు. అమ్మవారికి కూడా ఆకర్షణ శక్తి కలిగించాడండి ఆయన. పిలిస్తే అమ్మ పలుకుతుంది. అటువంటి చోట ఒక యంత్రం పెట్టాడు. అక్కడ ఏకాంబరేశ్వరుణ్ణి పూజించాడు. అక్కడి నుంచి కాలినడకన వెళ్ళి జగన్నాథస్వామిని పూజించాడు. కలకత్తా వెళ్ళాడు, అక్కడ పూజ చేశాడు. ఆయన గంగాసాగరంలో స్నానం చేశాడు. ఇటువైపు శ్రీశైలం వెళ్ళాడు, పట్టెస వీరభద్రేశ్వరుడు చూశాడు. అహోబలం వెళ్ళి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని స్వామివారి మీద స్తోత్రం రాశాడు. భద్రాచలం వచ్చాడు, రామచంద్రుణ్ణి చూశాడు. పశ్చిమం ద్వారక వెళ్ళాడు. ఈ ద్వారక వెళ్ళేలోపు మళ్ళీ మధ్యలో కరవీరపురం అంటే ఇప్పుడు కొల్హాపురం అని పిలుస్తున్న మహారాష్ట్రలో కొల్హాపురం వెళ్ళాడు. అక్కడ లక్ష్మీదేవి మీద స్తోత్రం రాశాడు. ఇలా తిరిగి 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 చిట్ట చివరి కేదారం వెళ్ళి శరీరం విడిచిపెట్టాడు. ఇన్ని ప్రాంతాలలో ఎన్నో క్షేత్రములు, మానవ మాత్రులకు తెలియని క్షేత్రములన్నీ బయటపెట్టాడు. ఇంతెందుకు? లంకలో శాంకరీదేవి ఎక్కడుందో ఎవరికీ తెలియక కొట్టుమిట్టాడుతున్నారట. ఆ సమయంలో ఈ పుణ్యాత్ముడు శ్రీలంక వెళ్ళి ఇదిగో ఇక్కడే సముద్ర తీరంలో లంకా శాంకరి అనే పేరుతో అమ్మవారు కొంతకాలం ఉన్నది. రావణాసురుడు సీతను ఇక్కడికి తీసుకురావడం వల్లే అమ్మవారు ఇక్కడి నుంచి కొంతకాలం అదృశ్యమయ్యింది. ఇక్కడ మళ్ళీ గుడి కట్టండి అని ఇప్పుడున్న శాంకరీ పీఠాన్ని చూపించిన వాడు కూడా ఆయనే. ఆయన లేకపోతే అసలు లంకలో శాంకరి ఎక్కడుందో మనకి తెలిసేది కాదు. అంటే అక్కడికి కూడా ఆయనే వెళ్ళాడు. ఈ క్షేత్రములన్నీ బయటకు తీసుకురావడమే కాకుండా దేవతలు అనేక రూపములలో ఉన్నారు. ఈ అన్నీ కలిస్తే చిట్ట చివరికి ఒక్కడే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం నిర్వికారుడు. ఆయనకి ఏ వికారము లేదు, ఏ గుణము లేదు, ఏ రూపము లేదు అని లోకానికి చాటి ఈ నిర్గుణ పరబ్రహ్మ అనేక రూపాల్లో ఉన్నాడు అని ముదాకరాత్త మోదకం అనే పేరుతోటి గణపతి మీద స్తోత్రం రాశాడు. సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతమని సుబ్రహ్మణ్య స్వామి మీద స్తోత్రం రాశాడు. భద్రాద్రి వెళ్ళి వాళ్ళ రోజు మనం చేసే స్తోత్రం ఒకటి తెలుసుగా, వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ తండంకరే చక్రంతోర్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఈ శ్లోకం రాశాడు భద్రాచలం వెళ్ళి మన శంకరాచార్యుడు. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని నృసింహ కరావలంబ స్తోత్రము ఆయనే రాశాడు. సౌందర్య లహరి శివానంద లహరి ఇవి ఆయనే అందించాడు ఆ మహానుభావుడు. ఇలా ఒకటేమిటండి, ఇవాళ రోజు మీరు శుక్రవారం శుక్రవారం పారాయణ చేసుకుంటున్న కనకధారా స్తోత్రము ఆయనది. ఏ స్తోత్రం ముట్టుకుందామంటే ఆ స్తోత్రంలో ఆయనే కనపడతాడు. ఇన్ని స్తోత్రములు ఈ కించిత్ కాలంలో ఎలా రాశాడు? యావజ్జీవితం గింజుకుంటే ఒక్క కావ్యం రాయలేకపోతున్నారే. పొద్దున్నుంచి సాయంకాలం దాకా కట్టలకి కట్టలు కాగితాలు వృధా చేస్తారు, ఒక్క పద్యం రాయలేరు. అవునా? అటువంటిది ఆ మహానుభావుడు. కేవలం శివస్వరూపుడు గనకే ఇంత చిన్న కాలంలో ఇన్ని స్తోత్రములు అందించాడు. మళ్ళీ ఎవ్వరూ అందించలేని అందించాడు ఆయన. ఇంతెందుకు? నేను ఎంతో ఇష్టపడి అప్పుడప్పుడు పూజించే ఒక దేవత ఉన్నది, శ్రీశైలంలో ఉంటుంది, ఇష్టకామేశ్వరి అని. ఆ దేవత దగ్గర తపస్సు చేసి ఇక్కడే ఇష్టకామేశ్వరి ఉంది అని లోకానికి అందించిన వాడు ఆయనే. అక్కడికి వెళ్ళాక ఆది శంకరాచార్యుల వారికి ద్వైతం తొలగి అద్వైతం వచ్చింది. ఆది శంకరుల ద్వైత భావన తొలగి నదీతావునే అని ఇప్పటికి కూడా అక్కడ గేయం రాసుకుని కొంతమంది గానం చేస్తారు. అటువంటి మహాత్ముడు శంకరుణ్ణి గురించి ఈ కాలంలో మళ్ళీ ఎవరెవరు పట్టించుకుంటున్నారో వాళ్ళంతా కాషాయం కట్టని సన్యాసులు అని పెద్దలు, నేను చెప్పిన మాట కాదు ఈ మాట, కాషాయం కట్టని సన్యాసులు భూలోకంలో ఎవరు అని ఒకప్పుడు కంచి పరమాచార్యుల్ని మా నాన్నగారు అడిగారు. అప్పుడు పరమాచార్యులు వారు ఏమన్నారో తెలుసా, శంకరుడి సాహిత్యం చదివినవాడు, శంకరుడి సాహిత్యం లోకానికి అందించేవాడు, శంకరుడి సాహిత్యం లోకానికి అందించాలి అందించాలి అని తపించేవాళ్ళు, శ్రద్ధతో వినేవాళ్ళు వీళ్ళంతా కాషాయము ధరించని పరమ సన్యాసులు, వీళ్ళకి పునర్జన్మ ఉండదన్నారు ఆయన. అన్నది పరమాచార్యులు వారు అన్నారు. అంటే ఇవాళ నేను ఎందుకు ఆనందిస్తూ ఈ మాట అన్నానంటే, నా కళ్ళు చెమర్చాయి శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రం గురించి మీరు చెప్పండి అని డాక్టర్ గారు అడిగినప్పుడు, కృష్ణారావు గారు ఎప్పుడో మొట్టమొదటిసారిగా నా చేతనే సుందరకాండం చెప్పించారు అని ఇప్పుడు మీరు అందరూ గుర్తు చేశాక ఆ రోజులు గుర్తుకొచ్చాయి. ఉండరాజవరంలో మొదటి బోణి పెట్టాను, అక్కడ అడుగు పెట్టాను. ఈ బోణి బాగుంది, నా బోణి వల్ల ఆయన వాణీదేవికి సంస్కృతం ఓణిగా వేసేశారు. ఇక అక్కడి నుంచి రాణిస్తోంది పురాణం. అక్కడ అనేక పురాణాలు జరిగాయి. మహాభారతం అనే ఒక అద్భుతమైనటువంటి పంచమ ఇతిహాసం, పంచమ వేదం సమస్త లోకాలకి అక్కడి నుంచే వ్యాప్తి చెందింది. లక్షలాది మంది దాన్ని చూసి సంతోషిస్తున్నారు అని మా శిష్యులు చెబుతూ ఉంటే విన్నాను, ఆనందించాను. నాకు ఎందుకంటే యూట్యూబ్లో ఇవి చూసుకునే అవకాశం ఉండదు కనుక, నాదంతా ఐట్యూబే. కానీ వాళ్ళ భక్తులందరికీ యూట్యూబ్ అవసరమైంది. ఈ యూట్యూబ్లో చూసిన వాళ్ళందరూ, ఉండరాజవరం అనే ఒక ఊరుందిట, ఆ ఊళ్ళో మహాభారతం మీ ఓటి వాళ్ళందరూ చెప్పారు, మేము విన్నాం, విని డాక్టర్ గారిని అభినందించామన్నారు. అదొక కోణం అనుకున్నాను. ఆ తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది, ఆయనకి నిజంగా వైరాగ్యం కలిగింది. శంకరాచార్యులు వారి స్తోత్రం చదివిన వాళ్ళందరికీ వైరాగ్యం కలుగుతుంది అని శాస్త్రం. ఎందుకంటే ఆయన వేదాంత డిండిమాన్ని లోకానికి అందించిన మహానుభావుడు. శంకరుణ్ణి గురించి బాగా చదివినా విన్నా తలుచుకున్నా, గురువుల సేవ చేసినా, పురాణ ఇతిహాసాల మీద శ్రద్ధ పెట్టినా, అటువంటి వారికి వైరాగ్యం వస్తుంది. రాకపోతే ఇంకెందుకు ఉపయోగం ఉంది? అవన్నీ ఇప్పుడు ఎలాగో మీరు భజగోవిందంలో వింటారు. ఆ వైరాగ్యం ఆయనకి వచ్చింది, ఆయన భార్యకి వచ్చింది, ఆయన పిల్లలకి వచ్చింది, ఆయనతో పాటు తణుకుల వాళ్ళందరికీ వచ్చేసిందిట. కొట్టచ్చు, చప్పట్లేం మహమాట లేదు, నన్ను కొట్టకూడదు కానీ ఇలా అంటున్నారన్నమాట. అందుకని ఎందుకు ఇలాగా కొట్టాలనుకున్నప్పుడు పాప ఈ పిల్లలు కొడితే ఏమన్నా అనుకుంటారేమోనని. గురువుల్ని కొట్టకండి, భార్యల్ని భర్తలు కొట్టకండి, మీరు రేపు పొద్దున పెళ్ళైన తర్వాత మొగుళ్ళని కొట్టకండి, కానీ చప్పట్లు ఆనందం వస్తే మొహమాటం లేకుండా కొట్టండి, ఏం పర్వాలేదు. ఇవాళ్ళ నుంచి మొదలుపెట్టి వరుసగా అటువంటి మహాత్ముడైన శంకరుడి యొక్క భజగోవిందం అనేటటువంటి ఒక స్తోత్రం గురించి చెప్పుకుందాం. దీనికి మోహముద్గరము అని పేరు. మోహం లేనివాడు ఎవడన్నా ఈ ప్రపంచంలో ఉంటాడా? ఉంటుంది, ప్రతి వాడికి మోహం ఉంటుంది. ఎందుకుండదు? ఈ మంచినీళ్ళ శిస నాది అనే మోహం నాకుంది, ఎందుకంటే ఈ కాసేపు నీళ్ళు అవసరం కనుక. అయిపోయాక పట్టుకోండి పర్వాలేదు, ఈ లోపు మాత్రం ఎవడన్నా వస్తే నా శిస పట్టుకుపోకండి బాబా అంటున్నావా లేదా? ఇంతెందుకు? ఈ ఆసనంలో నాలుగు రోజులు వరసగా కూర్చుంటే ఈ కుర్చీ కొంచెం బాగున్నట్టుంది, దీన్ని కూడా ఏలూరు పట్టుకుపోతే బాగుండేమో అనిపిస్తుందిట. ఈ దిక్మాలడు బుద్ధి అంత తేలిగ్గా పొమ్మంటే పోదు. ప్రతి వస్తువు కొంతకాలం స్నేహం చేస్తే ఇది నాకు కావాలి అని అనిపించడమే మోహము. మోహము అంటే అర్థం ఏమిటంటే సాంగత్యం వల్ల ఈ వస్తువు నాకు కావాలనే కోరిక. సాంగత్యం వల్లే వస్తుంది అదనమాట. సాంగత్యం అంటే ఏమిటి? రోజు ఈ టేబుల్ ఎదురుగుండా వేయగా వేయగా ఈ టేబుల్ బాగుంది అనిపిస్తుంది. ఇది ఒక్కరోజు తీసేసేయండి, మూడు రోజుల నుంచి వేసిన ఈ టేబుల్ తీసేసారే అనిపిస్తుంది. అంటే ఈ టేబుల్తో నాకు సాంగత్యం ఏర్పడింది, స్నేహం ఏర్పడింది. ఇప్పటి ఇంగ్లీష్లో చెప్పాలంటే అటాచ్మెంట్ ఏర్పడింది, ఇందులోంచి బయటపడడం కష్టం. అలాగే కుర్చీతో అటాచ్మెంట్ ఏర్పడింది, మైకుతో అటాచ్మెంట్ ఏర్పడుతోంది. ఆ వస్తువుల మీద ఉన్న బాంధవ్యం అయితే తప్పించుకుంటాం, కానీ ఇదే ధనం మీదో, అలాగే ఇంట్లో ఉన్న బంధువుల మీదో, వ్యక్తుల మీదో, పశువుల మీదో, గృహాల మీదో ఉన్న బాంధవ్యం అంత తేలికగా తొలగమంటే తొలగదు. అలా తొలగనటువంటి ఆ బంధుత్వమునకు మోహము అని పేరన్నమాట. నా భార్య, నా భర్త, నా ఇల్లు, నా కారు. వీళ్ళు చాలామంది కారు వేసుకొచ్చారు, పొరపాటు నేను మీ కారు పట్టుకుపోతానంటే హాయ్ గురుగారు మీరంటే అభిమానం ఉంది, కానీ బొత్తిగా కారు అంటే ఎలాగండి, మేము బేరం అంటామండి అంటారు. అంటే కారుతో మీకు బంధం ఏర్పడింది అనమాట, అది ఇమ్మంటే అంత తేలిక ఇవ్వలేను చూస్తూ చూస్తూ. మీరు నేనడి కాదు, ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఆయా వస్తువులు నావి అనిపిస్తాయి. ఈ నావి అనిపించిన వస్తువుల మీద ఉన్న మోహమునకు ఏమని పేరు? సాంగత్యము లేక బంధుత్వము. ఇంకా ముక్కలు చెప్పాలంటే అటాచ్మెంట్. దీనిని తొలగించడానికి ముద్గరము అని పేరు. మోహముద్గరము అనే పేరుతోటి శంకరాచార్యులు వారు ఒక స్తోత్రం అందించారు. మనలో ఉన్న ఈ సంసార బంధాలు, వస్తు వ్యామోహాలు, జీవుల మీద ఉన్నటువంటి వ్యామోహాలు, వీటిని తొలగించేటటువంటి గొప్ప స్తోత్రం ఇది. దీని అసలు పేరు భజగోవిందం, అయినా దీనికి మోహముద్గరం అని పేరు. కొంతమంది కొన్ని మాటలు అన్నారు, అవన్నిటికీ ప్రమాణం లేవు. శంకరుడు 14 రాశాడని, మొత్తం 31 ఉంటాయి ఇందులో. మోహముద్గరంలో 31 గీతములుంటాయి. ఈ గీతములన్నీ మాత్రా ఛందస్సు అంటే ఉత్పలమాల చంపకమాల లాగా గణములతో కూడిన ఛందస్సు కాదు. ఈ భజగోవిందం మాత్రలు. ఒక్క అక్షరం లఘు ఉందనుకోండి, దానికి ఒక మాత్ర అంటారు. గురువుకి 2 మాత్రలు. గురు అనే శబ్దం ఉందంటే అందులో 2 లఘువులు ఉన్నాయి కనుక 2 మాత్రలు ఉన్నాయని అర్థం అన్నమాట. ఇలా మాత్రలతో కూడినటువంటి ఛందస్సు కనుక మాత్రా ఛందస్సు అని పిలుస్తారు దీన్ని. ఆ రోజుల్లో చాలా పెద్ద అద్భుతమైన ఛందస్సు. ఎంతెందుకు మీకు రహస్యం చెప్పనా? చాలా కాలం క్రితం శ్రీశ్రీ మా దగ్గరికి ప్రవచనానికి వచ్చాడు, మేము చదువుకుంటున్న కాలేజీలో. నేను కొత్త ఛందస్సులో రాశాను అప్పట్లో, ఆయన అంటూ ఉంటే అంతా అయిపోయాక వచ్చి, కొత్త ఛందస్సు మీరేం రాశారండి? నేను ఇలాగే అన్నాను మొహమాట లేకుండా, నాకేం భయం, మీరు రాసింది శంకరాచార్యుల వారి కాపీ అండి అన్నాను. ఆయన తెల్లబోయాడు ఒక్క క్షణం. ఒరే ఆయన అందరి ఎదురుగా బయటకు అనకుండా బయటకు వచ్చి చెప్పు ఏమిటన్నాడు ఆయన. పొలాలనన్నీ హలాలదున్ని ఇలాతలంలో హేమం పెండగ భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూడమతే. దీన్నే ఈ మాత్రా ఛందస్సును రాశారు. మీరు కావాలంటే చూడండి ఇందులో ఎన్ని మాత్రలు ఉంటాయి, అందులో అన్ని మాత్రలు ఉంటాయన్నాను నేను. ఆయనకి మతిపోయింది. ఆయన శంకరాచార్యులు వారు ఇచ్చిందని అలా ఎంతోమంది కాపీ కొట్టారు. కాకపోతే మనకి సంస్కృతంతో పాండిత్యం ఉన్న వాళ్ళు ఈ విషయం బయట పెట్టకపోవటం వల్ల వాళ్ళు ఏదో పెద్ద కొత్త ఛందస్సు కనిపెట్టినట్టుగా ఫోదులు పెడుతున్నారు. కానీ ఇవాళ్టి రోజున ఇంచుమించుగా మన వాళ్ళకి అందరికీ అంతో ఎంతో ఈ కొత్త కొత్త ఆలోచనలు ఇచ్చిన వాళ్ళందరూ పాత వాళ్ళే. కాకపోతే మనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక దాన్ని ఇంకొంచెం మాడిఫై చేసుకుంటున్నాం, ఇంకొంచెం సంస్కరిస్తున్నాం. మీరు చూడండి ఎక్కడన్నా గోవుళ్ళు తెల్లన, గోవుళ్ళు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన, ఎందువలన. ఇదేదో చాలా గొప్పగా వేటూరు రాసిన పాట అనుకున్నావా? ఇది హిందీలో సూరదాసు రాశాడు సుస్పష్టంగా. మయ్యా మోహి దావు బహుతకి జాయో గోరే నంద జసోద గోరీ తుముకత శ్యామ శరీర్. ఒకరోజున కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాడు. అమ్మ, అన్నయ్య నన్ను ఏడిపిస్తున్నాడమ్మా. అంటే ఎందుకు ఏడిపిస్తున్నాడు నాయన అన్నది యశోద కృష్ణుణ్ణి. నేను మీ కన్నబిడ్డని కాదట, నేను నిజంగా మీ అబ్బాయిని కాదా, నన్ను మీరు ఎక్కడునుంచో తెచ్చి పెంచుకుంటున్నారంటున్నాడు అన్నయ్య. నేను మీ పెంపుడు బిడ్డనా సొంత బిడ్డనా అని అడిగాడు. అన్నయ్య ఎందుకు ఆ మాట అన్నాడు అన్నది యశోద. దానికి అప్పుడు కృష్ణుడు అన్నాడు, అన్నయ్య నాతో ఏమన్నాడో చెబుతున్నాను విను. యశోద ఎలా ఉంది? తెల్లగా ఉంది. గోరే నంద, నందుడు తెల్లగా ఉన్నాడు. జసోద గోరీ, యశోద తెల్లగా ఉన్నది. తుముకత శ్యామ శరీర్, నువ్వు నల్లగా ఉన్నావు. యశోదేమో తెలుప, నందుడు తెలుప. భార్యాభర్తలిద్దరూ ఇంత తెల్లగా ఉంటే నువ్వు నల్లగా ఎలా పుట్టావు? కాబట్టి నువ్వు వాళ్ళ అబ్బాయివి కాదు. ఎక్కడి నుంచో తెచ్చి పెంచుకుంటున్నారు అని అన్నయ్య నన్ను ఏడిపిస్తున్నాడు, నేను నిజంగా మీ బిడ్డని కాదా అంటే యశోద ఆ మాటే తట్టుకోలేక కుర్రాడి దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని, అన్నయ్య సరదా కోసం అలా అంటున్నాడు ఆయన, ఆవులు తెల్లగా ఉంటే వాటికి నల్లావులు పుట్టవా, తెల్లావుకి ఎర్రావు పుట్టదా అని సమాధానం చెప్పింది. దాన్ని అనమాట ఆయన, తెల్లావు కడుపున నల్లావు పుట్టదని అందంగా పాట రాశాడు. పాట ఎంతో బాగుంది కాదని అంటల్లా, కానీ మూల ఎవరు? మహానుభావుడు సూరదాసు. అలాగే ఎంతోమందికి తన కవిత్వ శక్తిని అందించిన పరమ పుణ్యాత్ముడు పూజ్యుడు మన శంకరుడు. ఆయన మోహముద్గరం అనే పేరుతో మోహమును తొలగిస్తూ ఎంతోమందికి కవిత్వాన్ని అందించాడు. దీనికి కూడా ఒక ప్రేరణ ఉన్నది. మహాత్ముడు ఆదిశంకరుడు తన శిష్యులందరినీ వెంట పెట్టుకొని ఒకసారి కాశీక్షేత్రం వెళ్ళాడు. కాశీ అంటే పరమ పండితులకు నిలయం. ఎటువంటి పండితులండి కాశీ అంటే? కాచి వడపోసినటువంటి పాండిత్యం లోకానికి అందించిన మహాత్ములు ఎందరో ఉండేవారు అక్కడ. కాశీ పండితులు అని ఆ రోజుల్లో పేరు. కాశీలో పండితుడు కానివాడు లేడు. వేద విద్య, ధనము, పురాణ విజ్ఞానం ఇవి లేనివాడు అసలు ఆ రోజుల్లో కాశీలో ఉండేవాడు కాదు. ఎవరైనా కాశీ వెళ్ళి చదువుకోవాల్సింది. ఆఖరికి మా నాన్నగారు కూడా చిన్నప్పుడు కాశీ వెళ్ళిపోయి నడిచి వెళ్ళి చదువుకున్నారు. కాబట్టి కాశీ అంటే అటువంటి పాండిత్యమునకు నిలయం. అక్కడ ఆయన వీధుల్లో తిరుగుతూ గంగా స్నానానికి బయలుదేరాడు. తీరా గంగా స్నానానికి వెళ్ళబోతూ ఉంటే అరుగు మీద కూర్చొని ఒక ముసలాయన ఉన్నాడు. ఆయనకి 85 ఏళ్ళు, 88 ఏళ్ళు, తలకాయ కొంచెంలా తిరుగుతోంది. వార్ధక్యం వస్తే క్రమక్రమంగా ఏమవుతుందనమాట, బుర్ర తిరుగుడు అని ఒక రోగం ఉంటుంది. ఇప్పుడంటే బుర్ర తిరగకుండా మనం తిరుగుతాం, వార్ధక్యంలో మనం తిరగం, ఇంట్లో పడి ఉంటాం మంచం మీద, బుర్ర మాత్రం తిరుగుతుంది. అందుకే ఇప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉంటే వార్ధక్యంలో బుర్ర తిరగకుండా ఉంటుంది. తల తిరుగుడు వచ్చిందిట, చేతులు అడుగుతున్నాయి. అయినా ఆయన వ్యాకరణం ఒకటి చదువుకుంటున్నట్ట అరుగు మీద కూర్చొని. కాశీలో ఇంచుమించుగా అందరికీ పూర్వం అరుగులు ఉండేవి. ఇప్పుడున్న ఇళ్ళు చూడకండి, ఇప్పుడున్న ఇళ్ళన్నీ కూడా ఒక దౌర్భాగ్యుడి వల్ల అలా వచ్చాయి. ఔరంగజేబు అని ఒక చండాలుడు ఉన్నాడు, పరమనీచుడు. ఈ దుర్మార్గుడు వచ్చి మొత్తం కాశీని నాశనం చేస్తూ ఉంటే కొంతమంది ఔరంగజేబు దగ్గర పనిచేసే ఈ హిందువుల్లో పండితులు ఉంటారే, వాళ్ళు రాబోయే 5-6 ఏళ్లలో క్రమక్రమంగా సైన్యమును కాశీకి తీసుకొచ్చి కాశీ ఆలయం పడగొట్టాలి అని ఔరంగజేబు నిర్ణయించుకున్నాడు. జాగ్రత్త సుమా అని అక్కడ ఉన్నటువంటి కాశీ పౌరులకు చెప్పారు. అప్పుడు ఏం చేశారు, ఆలయం చుట్టూతో ఉన్నటువంటి సందులన్నీ ఇరుకు చేసేసి ఇళ్ళు కట్టారు. ఇరుకు సందులైతే ఏమవుతుంది, ఔరంగజేబు ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద ఒక్కేసారి కాశీ మీదకి దండయాత్రకి రాలేడు. 100,000 సైనికులు వచ్చి యుద్ధం చేయలేరు. అందుకని ఇటు ఇటు ఇరుకు సందులు చేసి అరుగులు కట్టి ఆ అరుగుల మీద నిలబడి వచ్చేటటువంటి సైనికులతో యుద్ధం చేసి వాళ్ళని చంపి కాశీ ఆలయాన్ని రక్షించుకోవడం కోసం ఆ రోజుల్లో ఉన్న పండాలంతా అలా ఇరుకిళ్ళు చేశారట. అందుకే కాశీ వీధులు ఇరుకైపోవడానికి కారణం అదనమాట. ఆ తర్వాత ఔరంగజేబు సైనికులు పంపాడు. పాప ఈ పండాలు 6 నెలల పాటు వాళ్లే కష్టపడి గోండాలై చేతిలో ఉన్నటువంటి చెంబులతోటి కర్రలతోటి యుద్ధం చేసి వచ్చిన సైనికుల్ని చంపి అతి కష్టం మీద ఆలయంలో కొంత భాగం కాపాడారు. శివలింగాన్ని తీసుకెళ్లి జ్ఞానవాపిలో దాచారు. ఈలోపు శివాజీ గారు సైన్యాన్ని పంపాడు. దాంతో ఏమైందంటే మిగతా ఆలయం మనకు మిగిలింది. సగం ఆలయం పడగొట్టి మసీదు కట్టేశారు అప్పటికే. ఆ సగం మసీదు ఇప్పుడు అవతల ఉన్నదన్నమాట. ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే ఒక మహానుభావుడు, ఈ ఆలయం ఈ టైంలోనే పడగొట్టేద్దాం, ఎలాగో విడిపోయింది పాకిస్తాన్తో మనకి బంధం, కాబట్టి మన కాశీ ఆలయం, అలాగే సోమనాథ ఆలయం, అయోధ్యలో రామజన్మభూమి, మధురలో ఉన్న కృష్ణుడి ఆలయం ఇవన్నీ మనం కట్టుకుందామంటే అప్పుడు మన ప్రథమ ప్రధాని గారు అధమ ప్రధాని అవడం వల్ల కట్టనివ్వలేదు. దాంతో మనం ఇబ్బంది పడిపోయాం. లేకపోతే ఆనాడే మన ఆలయం మనకి దక్కేది. భగవంతుడి నిర్ణయం అనుకోవాలి మనం. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఉన్న రోడ్డుల్ని దృష్టిలో పెట్టుకుని కాశీలో ఎంతంత వీధులున్నాయా, అరుగులున్నాయా, పండితులు కూర్చున్నారా అని కొంతమంది ప్రశ్న వేస్తున్నారు ఎప్పుడన్నా ఈ భజగోవిందం చెప్పినప్పుడు. ఆ అనుమానం మనకు అక్కర్లా. ఇది 1400 నుంచి 1600 సంవత్సరాల క్రితం రాయబడింది. 250 ఏళ్ల క్రితం, 300 ఏళ్ల క్రితం ఔరంగజేబు చేసినటువంటి దుర్మార్గత్వం వల్ల ఆ వీధులన్నీ పాడైపోయాయి అన్నమాట. కాబట్టి అవన్నీ మనం ఇప్పుడు తవ్వుకోక్కర్లా. ఆ రోజుల్లో కాశీపుర వీధులు సువిశాలంగా ఉండేవట. ఆ వీధుల్లో పాండవులు ఊరేగారు, ఏనుగుల మీద తిరిగారు. ఆ రోజుల్లో 4 వీధుల్లోనూ శివుణ్ణి, అమ్మవారిని పల్లకీలో ఎక్కించి తిప్పేవారు. గజారోహణం, అశ్వారోహణం ఇవన్నీ చేసేవారు. ఆ రోజుల్లో అరుగుల మీద పండితులంతా కూర్చుని రోజు పురాణాలు చెప్పేవారు. కొంతమంది వ్యాకరణం చదువుకునేవారు, కొంతమంది ఏమో ఇతిహాసాలు పఠనం చేసేవారు, కొందరు వేదములు చదివేవారు. శంకరుల వారు తన శిష్యులతో గంగా స్నానమునకు మణికర్ణిక ఘట్టానికి వెడుతూ ఉంటే అరుగు మీద కూర్చున్న ముసలాయన కనబడ్డాడు. ఆయనకి 88 ఏండ్లు అని శంకర విజయం ద్వారా తెలుస్తోంది. ఆయన తలకాయ తిరుగుతోంది. అయినా సరే ఆయన వ్యాకరణంలో సూత్రాలు కంఠస్థం చేస్తూ అయి ఉన్నరుడు కనుక్కుంటూ ఈయన వచ్చే సమయానికి డుక్రున్ కరణే, డుక్రున్ కరణే అంటున్నాడు. డుక్రున్ అని ఒక సూత్రం ఉన్నది. అది కరణే అంటే పనులు చేయడానికి వాడతారు. పనులు చేయడం కోసం ఈ డుక్రున్ కరణే అని ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం వాడతారు. సూత్రం ఎప్పుడు కూడా చిన్న చిన్న ముక్కలే ఉంటాయి. మీకు తెలుసు ఆ విషయం. భూ సత్తాయం, భూ అని ఒక అక్షరం ఉంది. ఇది ఒక ధాతువు. దీనికి అర్థం ఉండుట. సత్తాయాం అంటే ఉండుటయందు భూ అనే అక్షరమును వాడుము అని దానికి అర్థం అనమాట. ఆ భూ అనేది క్రమంగా ఏమవుతుందన్నమాట, వర్తమానే లట్ వర్తమానంలో భవతి అవుతుంది. అంటే అతడు సహ భవతి, అతడు ఉన్నాడు, సా భవతి ఆమె ఉన్నది. అలాగే ఈ డుకురున్ అంటే కరణే చేయుటయందు అని ఒక సూత్రం. ఈ సూత్రాన్ని మర్చిపోతున్నట్టున్నాడు ఆయన, రిటైర్ అయిపోయాడు కదా. మరీ రిటైర్ అయ్యాక ఎక్కువ కాలం పెన్షన్ పుచ్చుకుంటే ఈ టెన్షన్ వల్ల ఏమిటో, ఏడాదికోసారి అప్పుడప్పుడు నువ్వు బతుకున్నట్టుగా ప్రూవ్ చేసుకో, నీ పెన్షన్ కార్డు తెచ్చుకో అంటూ ఉంటే వీళ్ళకి కొంచెం చికాకు వస్తుంది. ఆ చికాకులో కొంచెం బుర్ర తిరుగుతుంది, తిరిగినప్పుడు ఏమవుతున్నమాట, మతిమరుపు వస్తుంది. ఆ మతిమరుపు కొద్దీ ఒకటి రెండు సార్లు అడుక్కురుణ్ కరణే అడుక్కురుణ్ కరణే చదువుకోవడం మొదలెట్టాడు అనమాట. 100 సార్లు చదివితే కానీ కొంతమందికి గుర్తుండదు కదా. నాకు నా అదృష్టవశాత్తు శిష్యుడు ఉండేవాడు, రామశబ్దం 50 సార్లు చదివాక, ఒరే ఇందాక ఏ శబ్దం చదివామంటే, ఇందాకనా అండి, రే ఏం శబ్దం చెప్పారు గురువుగారు అనేవాడు, ఇలా బుర్రకొక్కుని బుర్రంటూ ఉంది గనక. కాబట్టి ఎందుకు చెప్తానంటే అదేం యోగమో కానీ కొంతమందికి ఎన్నిసార్లు చెప్పండి ఏం గుర్తుండదనమాట. వాడి గుర్తుండేది ఒకటే, వేళకింత ముద్ద రాత్రికి నిద్ర, ఈ రెండూ తప్ప ఇంకేం గుర్తుండవు. అలాగే పాప ఈ పెద్ద ఆయనకి రిటైర్ అయిపోవడం వల్ల డుకురుణ్ కరణే ఎడుకురుణ్ కరణే అని వల్లి వేసుకుంటున్నాడు. జాలి వేసింది శంకరునికి ఆయన్ని చూస్తే, ఆహా, దంతాలు ఊడిపోయాయి, కళ్ళు లోతుకు పోయి కనపడకుండా పోయాయి, ముక్కు బాగా సాగిపోయింది, తల తిరుగుతున్నది, జుట్టు బాగా తెల్లబడిపోయింది. పూర్వం జుట్టు తెల్లబడితే తెలిసేదిలేండి, పాపం ఇప్పుడున్న తెలివితేటలేవు కదా. ఈ మధ్యకాలంలో ఎవరు ముసలాళ్ళో ఎవరు పడిచేవాళ్ళో తెలియట్లేదు, నా అలాంటి అమాయకుడు తప్ప. ఆ మధ్యన ఒక ఆవిడ వచ్చి కాళ్ళకి దండం పెట్టగానే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తుంది, దీవించబోతూ ఉండగా అమ్మమ్మ అని మనవరాలు వచ్చింది. నయ్యం కొంప ములిగిపోను, దీవించుంటే హడిలిపోయేవాడిని అనమాట. ఎందుకంటే మొహం చూసుకోలేదు, నేను ఎంతసేపు అక్షతలు పుచ్చుకుని ఎవరు వచ్చినా దీవించను కదా. ఆవిడ కేసి మొహం చూసేలోపు అమ్మమ్మ అనగానే అప్పుడు అర్థమైందనమాట నాకు. చాలా కాలం క్రితం ఈ పద్యం రాశాను కూడా, 2006లో ఈ పద్యం అమెరికా తెలుగు సభల్లో ఆటా సభల్లో అవధానం చేశాను 2006లో. అప్పుడు అవధానంలో జరిగిన సంఘటన, ఆ పృచ్ఛకురాల్ని చూచి పద్యం చెప్పాను అవధానంలో. నలుబది ఏండ్లు నిండినను నల్లగనుండును జుట్టు, నలుబది ఏండ్లు నిండినను నల్లగనుండును జుట్టు, దీని లోపలి పరమార్థమేమి ఎన్ని బ్రద్దలు గొట్టుకు చావబుర్ర, నెత్తళ్ళుకుల తార ఒక్కతే యథార్థము పలికినది, ఒక్క రూప్యమే తెల్ల తెల్లవారు వెండ్రుకల తీరును మార్చునటల్చు అయ్యడం. నలభై ఏళ్ళు దాటిపోయినట్టున్నాయి ఇవిడికి, మనవరాలు అమ్మమ్మ అని వచ్చింది, జుట్టు చూస్తే నల్లగా ఉంది, ఇందులో పరమార్థమేమిటి అని బుర్రబద్దలు కొట్టుకుంటున్నాను. ఇంతలో ఓ కులుకుతున్న తారొచ్చి, గురువుగారు దీనికి ఎంత ఎందుకు ఆలోచిస్తారు, ఇది ఒక సాగదీపు మాటలు అనమాట పైగా, గురువు గారు దీనికి ఎందుకు ఎంత ఆలోచిస్తారు, బుర్రా బద్దాలు కొట్టుకుంటారు, ఒక్క రూపాయి ప్యాకెట్టు కొనండి, కత్తి రెంచండి, నెత్తికి వేసుకోండి, అసలు వయసు ఎందుకు చెప్తారు అంది ఆవిడ. 13 ఏళ్ళు దాటింది, యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే అంది ఆవిడ. కాబట్టి ఎందుకు చెప్తానంటే, తెల్ల తెల్లవారే వెంట్రుకలు తీరు అలా మార్చుకునేవారని ఆ రోజుల్లో తెలిసిందనమాట. మేము కొంతమంది అమాయకులు ఉంటాం, తణుకు లాంటి వాడు, తణుకులో పుట్టాం కదా, మేము కూడా తణుకులో కొంతకాలం ఉన్నాం. తణుకు వాళ్ళం అందరూ నోట్లో వేలెడితే కొరకలేని అమాయకులు అందరూ, అస్సలు మోసం చేయటం తెలియదు, కల్లా కపటం తెలియదు, ఎదురుగుండా తెల్లగా కనపడేవన్నీ పాలని, నల్లగా కనపడేవన్నీ నీళ్ళని అనుకుంటాం, నల్లగా జుట్టు కనపడితే వాళ్ళు పాతికాళ్ళ పిల్లలు అనుకుంటాం. ఏం చేస్తాం, అది అదొక కర్మయోగం. అది పక్కన పెడితే పాపం ఈయనకి జుట్టు తెల్లబడిపోయింది, అన్ని శిథిలం అయిపోయాయి, గళితాలు అంగములు అయిపోయాయి, అయినా సరే ఇంకా ఎప్పుడు కూడా గోవిందనామస్మరణం చేయటం లేదు, ఇప్పుడు కూడా ఇంకా డుకురుండు కరణి అంటున్నాడు. ఎందుకీ పాఠం అనుకున్నాడు ఆయన. ఇలా అన్న ఆయన మహాపండితుడు, అది గుర్తుపెట్టుకోండి. ఈ స్తోత్రాలన్నీ రాసిన వాడు శంకరుడు, శంకరుడి కంటే గొప్ప వ్యాకరణ పండితుడు, శాస్త్ర పండితుడు, షడంగాలు చదువుకున్నవాడు ఎవడు లేడు. వేదమునకు ఆ రంగాలు ఉన్నాయి, శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు, ఈ ఆరింటిని షడంగములు వేదాంగములు అంటారు. వీటిల్లో అటువంటి పండితుడు మరొకడు లేడు, ఆయన శంకరుడే. కానీ పాండిత్యం ఉంది కదా అని అదే పిచ్చిలో ఉండకూడదనమాట. ఒక వయస్సు దాటాక అప్పుడు కూడా ఇంకా డుకురుండు కరణి అంటాడే, ఇప్పుడు కూడా కనీసం కాశీలో ఉండి కాశీ విశ్వనాథ అండు గోవింద అనడు. అందుకని ఆయనకి జాలి వేసింది. ఇలా చదువుకుని చదువుకుని వచ్చే జన్మలో ఈ వ్యాకరణం చెప్పుకునేటటువంటి పిల్లల్లో ఏ పిల్లాడే మళ్ళీ పుడతాడో, వీడికి ఎక్కడ పునర్జన్మ వస్తుందో అని జాలి వేసి టక్కున ఆయన ఈ స్తోత్రం మొదలుపెట్టాడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృణ్ కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కొన్ని స్తోత్రాలు ఉంటాయి, వాటికి కొంతమంది మహానుభావులు తమ గాత్రంతో అమృతం పోస్తారు, జీవం పోస్తారు. ఇంకా ఆ రాగంలో తప్ప వేరే రాగం మార్చి పాడితే ఆ స్తోత్రాన్ని కూనీ చేసినంత పాపం వస్తుంది. ఎందుకని ఎంఎస్ సుబ్బలక్ష్మి లాంటి వాళ్ళు ఈ స్తోత్రం జోలికి రాబట్టి ఇంకా వాళ్ళు ఎలా పాడారో అలాగే పాడాలి మనం. ఇంకా వాటికి అదొక వరవడి అన్నమాట. సంస్కృత మర్యాద చందో మర్యాదలను ఉంటాయి. కవిరాజ విరాజితం అని ఓ ఛందస్సు ఉంది. ఇప్పుడు దాన్ని నేను రాగం మార్చి పాడాననుకోండి, ఇక మీరు వినలేరు. ఎందుకని మీ చెవులు అది విని విని ఉన్నాయన్నమాట. ఇప్పుడు అయ్యి గిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే ఆ స్తోత్రం ఆ కవిరాజ విరాజితం ఆ రాగంలో పాడకుండా ఇంకో రాగం మార్చామా, పాపం మీకు వినబుద్ధి ఇది. అలాగే ఈ స్తోత్రాన్ని కూడా ఆవిడ తన గాత్రం ద్వారా దానికి జీవం పోసి పరమ పవిత్రమైన ఈ స్తోత్రాన్ని లోకానికి అందించింది. అందుకే అప్పటి నుంచి అందరూ ఆవిడ ఏ రాగంలో పాడారో ఆ రాగంలోనే పాడుతున్నారు. నేను నీ రాగంలో పాడదాం అనుకున్నాను, అంటే నిర్రు రాగం, రాగం లేకుండా పాడదాం అనుకున్నాను, కానీ రాగానే ముగ్గురు శక్తి స్వరూపాలు, ఎవరు మహాలక్ష్మి ఎవరు మహాసరస్వతి ఎవరు మహాకాళో తెలియదు, కానీ ఇందులో మహాకాళి రూపాలు అసలు తెలియదు, కానీ ముగ్గురు కలిసి తెగ పాడేసి అద్భుతంగా పాడేశారు. నేను డాక్టర్ గారిని అన్నాను, ఏమన్నా రికార్డు పెట్టి వినిపిస్తున్నారంటే లేదండి మన దగ్గర రికార్డింగ్లు ఉండవండి అన్నీ లైవ్ లేనండి అటు చూడండి అని ఇలా సైగ చేసి చూపించారు. చాలా ఆనందం కలిగింది, మధురంగా పాడారు. అందుకే నేను కూడా వాళ్ళ రాగంలోనే పాడాలనుకున్నాను, అదే రాగంలో పాడితేనే ఒక ఆనందం అన్నమాట. భజ అంటే సేవించు, భజ సేవాయాం, భజ అనే శబ్దమునకు సేవించుము. ఎవరిని సేవించుము? గోవిందం, గోవిందుని భజ సేవించుము. ఎప్పుడు గోవిందుణ్ణి పూజించు, తలచుకో, ఎప్పుడు ఆయన స్మరణ చెయ్యి. ఎన్ని రకాల సేవలుంటే అన్ని రకాల సేవలు గోవిందుని గురించే చెయ్యి. ఒకసారి అలా భజ గోవిందం, మళ్ళీ భజ గోవిందం, ఈసారి వెనక్కి తిప్పాడు గోవిందం భజ, ఇలా మూడు సార్లు చెబితే ముమ్మాటికి సత్యం అనుకుని ఆచరిస్తారనుకుని ఆయన గోవిందం 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 భజ 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 అన్నాడు. గోవిందుని సేవించు, గోవిందుని సేవించు, ఒరే సేవించరా గోవిందుని అన్నాడు ఈసారి రివర్స్ చేసి. పోనీ చెప్పేది ఎవరికి అంటే మీలాంటి జ్ఞానులకు కదట. మూఢమతే, గోవిందుణ్ణి మరిచిపోయి లౌకికమైన చదువుల వెంటపడి డబ్బు సంపాదన తప్ప మరొకటి ఎరగని వాణ్ణి మూఢమతి అంటారు. మూఢ శబ్దం అందరికీ వాడకూడదండి. మూఢ వేరు మూర్ఖ వేరు. మూఢ అనేది బోయవానికి మళ్ళే బ్రతికేవాని గురించి చెప్పారు, కొంచెం లోతుకెడితే కానీ తెలియదు. మూర్ఖుడు అనే శబ్దమునకు మూఢ శబ్దమునకు తేడా ఉన్నది. ఉదాహరణకి భాగవతం విన్నారా మీరు? అందులో అష్టమస్కంధం ఉంటుంది, అందులో గజేంద్ర మోక్షం ఘట్టం ఉంది అవునా? ఇందులో గజేంద్ర మోక్షణంలో అగస్త్యుడు ఇంద్రజ్యుమ్నుడని ఒక రాజు దగ్గరకు వచ్చాడు. ఆ ఇంద్రజ్యుమ్న మహారాజు అగస్త్యుణ్ణి చూడగానే లేచి నిలబడలేదు, నమస్కరించలేదు. ఎప్పుడన్నా పురాణములు చెప్పేవాడు వచ్చినప్పుడు టక్కన లేచి నిలబడాలట. అధ్యాత్మ విద్యా దాతారం యో అవమన్యతి యహ, ఎవడు అధ్యాత్మ విద్యనిచ్చేటటువంటి వాణ్ణి అవమన్యతి అగౌరవం చేస్తాడో తథా పురాణ వక్తారం పురాణం చెప్పేటటువంటి వాడిని ఎవడు గౌరవించడో, తేవై నరకగామినః, ఇలాంటి వాళ్ళంతా నరకానికి పోతారు. అధ్యాత్మ విద్యని ఇస్తున్న వాణ్ణి, పురాణము చెప్పేవాణ్ణి చూడగానే టక్కున లేచి నిలబడి నీ వయస్సుతోటి, నీ ధనముతోటి, నీ పదవితో సంబంధం లేకుండా గౌరవించాలి. అలా గౌరవించకపోతే, అలా గౌరవించని వారు నరకగామినః. ఈ శ్లోకం ఎందులో ఉంది? గరుడ పురాణం 3వ అధ్యాయంలో ఉంటుంది. గరుడ పురాణం చాలా గొప్ప పురాణం. ఆ పురాణం చదవండి ఒకసారి ఇప్పుడన్నా. అందులో ఇప్పుడు నేను చెప్పింది 3వ అధ్యాయంలో శ్లోకం. ఎవరెవరు నరకానికి ఎడతారో చెప్పాడు కృష్ణుడు, గరుత్మంతుడికి చెప్పాడు. ఈ విషయం ఇంద్రజ్యమున మహారాజుకు తెలుసు. అయినా మహాత్ముడు అగస్త్యుడు రాగానే లేవలేదు, నిలబడలేదు, నమస్కరించలేదు. దాంతో అగస్త్యుడికి కోపం వచ్చింది. నువ్వు వైష్ణవుడివి, మహాత్ముడివి, మౌనవ్రతంతో రాజ్యం విడిచిపెట్టి మలయ పర్వతం మీద మహాతపస్సు చేసుకుని మోక్షం పొందాలనుకున్నావు, అటువంటి వాడివి, గౌరవించవలసిన వాళ్ళు వస్తే గౌరవించలేదా, కాబట్టి నీకు శాపం పెడుతున్నాను అని శాపం పెట్టడానికి ముందు మూఢ లుబ్ధ కరీంద్రోత్తమ యోని బుట్టుమని శాపం బిచ్చే భూవల్లభ, ముందు మూఢ తర్వాత లుబ్ధ అని రెండు సంబోధనలు చేసి గజరాజవంశంలో పుట్టన్నాడు. ఎందుకు ముందు మూఢ అన్నాడు అంటే, శాస్త్ర మర్యాదలు తెలియక, దేనివల్ల వాడు తరిస్తాడో, దేనివల్ల సుఖం వస్తుందో గ్రహించక అజ్ఞానంలో పడితే వాణ్ణి మూఢుడు అంటారు. ఇవాళ చాలామందికి దేనివల్ల మనం తరిస్తామో తెలియక ఏదో ఓసారి పొద్దునొచ్చి సాయంకాలం దాకా పిచ్చి పనులు చేసి డబ్బు సంపాదించి వీలుంటే దేవుడు కనపడితే అలా దండం పెట్టి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఆ దేవుడికి కూడా దండం పెట్టడంలో కూడా ముద్దులు కొందరు. ఆంజనేయ స్వామి గుడి కనపడింది ఓ చోట. నేను దారిలో ఇవాళ డ్రైవర్ లేడు, నేనే కారు డ్రైవ్ చేసుకొచ్చాను. అందుకే నేను వచ్చే ముందే చెప్పాను, ఏమంటే కారు డ్రైవ్ చేసుకుని ఇక్కడికి వస్తాను, కానీ ఇక్కడి నుంచి మాత్రం నేను కారు డ్రైవ్ చేసుకుని పురాణం చెప్పలేనండి, కాస్త ఎవరైనా పంపించండి అని అన్నమాట. దారి పొడుగుతా రకరకాల దృశ్యాలు చూడలేక తలప్రాణం తోక్కొస్తోంది. అందులో ఒక ఆంజనేయ స్వామి గుడి కనపడింది పోళ్ల దగ్గర. ఇంతలో స్కూటర్ మీద పెడుతున్నవాడు చట్టుకుని ఒక చెయ్యెత్తి అని ముద్దు పెడుతున్నాడు దేవుడికి. ఓరి నీ దుంప దాకా ఆంజనేయుడికి ముద్దు పెట్టడం ఏమిట్రా అంటే, ఏమిటి వాడు పొద్దున సాయంకాలం దాకా చిట్ ఫండ్ వ్యాపారం చేసేట ఆయన. అందులో రకరకాల పాపాలు చేయవలసి వస్తుందండి, మేము ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి, ఆంజనేయుడికో దండం పెడితే చాలదా, దండం పెట్టాలంటే గుడి దాకా వెళ్ళే ఓపిక లేదు, అందుకని ఇక్కడి నుంచే ఫ్లయింగ్ కిస్ ఆయనకి